శ్రీమతి రామానుజాయ నమః. ప్రియ భగవద్ బంధువులారా, శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 తిదండి శ్రీ రంగరామానుజీయర్ స్వామివారు మన యందు ఎంతో వాత్సల్యం కలిగి తాము దర్శించిన పుణ్యభూమిని కంటికి మళ్ళీ మరొకసారి మనకి సాక్షాత్కరించేటట్టుగా ప్రతీ విషయాన్ని వివరిస్తూ అందజేస్తున్నారు. దానిలోని భాగం నిన్న 29వది పూర్తయింది, ఈవేళ 30వ భాగాన్ని తెలుసుకుందాం. కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ గురుభ్యో నమః. నిన్నటి రోజున స్వామివారు ఉత్తమ పరిక్రమంలో కామదగిరి పరిక్రమ, అలాగనే లక్ష్మణ్ టేకరి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని చిహ్నాలను మనకు తెలియజేశారు. సరే, ఆ పరిచయం చేస్తున్న సమయంలోనే వారిలో కలిగినటువంటి భావాలని చాలా చక్కగా తెలియజేశారు. దాని కొనసాగింపుగా ఇలా ముందుకు అందిస్తూ ఉన్నారు. శ్రీరంగరామానుజయ భ్యో నమః. లక్ష్మణ్ టేకరి సీతారాములని కాపలా కాస్తూ లక్ష్మణుడు నిలిచిన కొండ ఇది. దీనికో 150 మెట్లు ఉంటాయి. పైన స్థల విశేషం తప్ప ఇంకేమీ లేదు. పాత మందిరాలు, ఒక టీ కొట్టు ఉన్నాయి. కామద్గిరి పరిక్రమ మార్గంలోనే వస్తుంది ఒక పక్కగా. ఇంతవరకు నిన్న మనం తెలుసుకున్నాం. రామశయ్య సీతారాములు వనవాసంలో ఒకసారి పవళించిన బ్రహ్మాండమైన శిల, ఇద్దరు వ్యక్తులు పడుకున్న ఆనవాలు, ధనస్సు ఆనవాలు చూపిస్తున్నారు ఆ శిలల మీద. దర్శించి వచ్చాం అనడం కన్నా చూసి వచ్చామనడమే న్యాయం. లక్ష్మణ్ టేకరి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉందిది. చిత్రకూటంలో చాలా ప్రాంతాలన్నీ సీతారాములకు సంబంధించినవని అంగీకరించి ధన్యులమవడం ప్రధానమని తోచింది మాకు. అంతే. ఇక భరత్ కూపు, రాముడిని పట్టాభిషిక్తుడిని చేయాలని భరతుడు అభిషేక జలం ఒక కలశంలో ఉంచి తీసుకుని వచ్చాడట. రాముడు అయోధ్యకి 14 సంవత్సరముల తర్వాతే వస్తాను అని నిర్ణయించేసరికి ఒక నూతిలో ఆ అభిషేక జలాన్ని ఉంచాడట భరతుడు. ఆ నుయ్యే గో ఇది. రామచరిత మానస్ కథ ఇది. మనకు వాల్మీకి కథలో లేదు. చిత్రకూటానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నది రామ్ఘాట్. చిత్రకూటంలో ఇది కూడా ప్రధానమైన ఘాటే. మందాకిని నది తీరం. ఈ మందాకిని నదిలో పయస్విని, సరయు అనే నదులు కలుస్తాయి. ఆ స్థలం రాఘవప్రయాగ. ఆ నదులు రెండు కామదగిరి నుంచే బయలుదేరుతాయి. సరయు గుప్త నది, కనిపించదు. త్రివేణి సంగమంలో సరస్వతిలాగా అన్నమాట. పయస్విని చిన్న కాలువలా ఉంటుంది. పయస్విని, మందాకిని నదులు రెండు ఒకటే అనే వ్యవహారం కూడా కనిపించింది. ఈ నది ఒడ్డునే సీతారాముల పర్ణశాల ఉండేది. ఆ స్థలంలో ఇప్పుడు ఒక మందిరం వచ్చింది. ఇంకా ఇతరమైన చిన్న మందిరాలు, బజార్లు ఉన్నాయి. మందాకిని నదిలో 1 గంట సేపు నావ మీద ప్రయాణించాం. సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకున్నది కూడా ఈ నావలోనే. ఇక ఆచార్య మందిర్. శ్రీ రామానుజ సంప్రదాయం, వైఖానస శాఖ వారిది ఆచార్య మందిరం. నయాగావ్ చిత్రకూటంలో ఒక మఠం ఉన్నది. సంకర్షణ ప్రపన్నాచార్య స్వామి మహారాజు వారు దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. శ్రీ వైష్ణవులు ఎవరు వచ్చినా ఉండవచ్చునట. సాపాట్లు ఏర్పాటు కూడా చేస్తారట. ఈ మందిరం ఉన్నదని మాకు మొదట తెలియక వేరే చోట బస చేశాం. స్నేహితులు మన ఎన్విఎస్ రాజుగారు వెళ్ళి చూసి వచ్చి బాగుందని, సంప్రదాయబద్ధమైన మనుషులు, వాతావరణం అని చెప్పారు. కనుక అందరికీ తెలియజేయడం కోసం ఇగో ఇలా ప్రస్తుతం రాస్తున్నాను. నేను వెళ్ళి చూసే అవకాశం లభించలేదు. తులసీపీఠం. రామానంద సంప్రదాయంలోని శ్రీ రామభద్రాచార్య స్వామివారు చక్కటి సమాజ సేవా సంకల్పంతో దీన్ని స్థాపించారు. కానీ నేను చూడలేదు. ఆయన గ్రామాంతరంలో ఉన్నారు కనుక శ్రీమాన్ రాజుగారు సంస్థ కార్యకలాపాలని చూసి వచ్చారు. తులసీదాసు తపస్సు. రామ్ఘాట్లోనే తులసీదాసు తపస్సు చేసిన స్థలము రాముడిని ప్రత్యక్షం చేసుకున్న స్థలము ఉన్నాయి. ఇంకా రామ్ఘాట్లో దశరథునికి రామలక్ష్మణులు తర్పణం చేసిన స్థలము, భరతునితో కలిసిన స్థలము వగైరాలు ఉన్నాయి. చిత్రకూటంలో సూరత్ కుండ్, గణేష్ కుండ్, కోటి తీర్థ అనేవి కూడా ఉన్నాయి. ఇతిహాసంతో సంబంధం లేనివి కనుక ఆసక్తి కలగక మేము వెళ్ళలేదు. ఇలా చిత్రకూటంలో పూర్తి చేసుకొని 25/10/2001 మళ్ళీ బయలుదేరి ఇందిరాగాంధీ నియోజకవర్గంగా చాలా ప్రసిద్ధి పొందినటువంటి ఊరు ఉంది కదా రాయ్బరేలీ, అక్కడికి బయలుదేరాం. ఆ చుట్టుపక్కల ఉన్న మహానుభావుల తపోభూములను దర్శించాలని ఉద్దేశ్యం. తరువాత విష్ణు సహస్రనామాలలో 650వ నామం సూరహ అనేది చిత్రకూటంలో అర్చామూర్తిగా వేయించేసి ఉన్న భగవంతుని పేరేట. మాకు అదేదో తెలియదు, ఉన్నదో శిథిలమైపోయిందో కూడా తెలియలేదు. అలాగే గోవర్ధనం, బృందావనంలోని అర్చామూర్తి హరి అని విష్ణు సహస్రనామాలలోని 656వ నామస్తో చెప్తోంది, అది మాకిక్కడ దొరకలేదు అని అంటూ స్వామివారు తమ గ్రంథంలో 8 భాగాలు ముగించారు. తర్వాత 9వ భాగాన్ని ఇలా అందజేస్తున్నారు. శ్రీ గురుభ్యో నమః. 25/10/2001 ఈ తేదీలో రాయబరేలి చేరుకున్నాం. 53 రోజులైంది ఇప్పటికీ మా పర్యటన ప్రారంభించి. సుమారు 16 జిల్లాలు సంపూర్ణంగా, 7 జిల్లాలు పాక్షికంగా పర్యటించాం. ఇంతవరకు ఇది జరిగింది. సామాన్యంగా పర్యాటకులు ఎప్పుడూ 3 విధాలని నా ఉద్దేశంలో. మొదటివారు ఐతిహాసిక పౌరాణిక స్థలాలని దర్శిస్తూ ఉంటారు. ఇతిహాసములంటే రామాయణ మహాభారతములనే నిర్ణయం. కనుక ఆ రెండింటిలో ప్లస్ 18 పురాణాల్లోనూ ప్రస్తావించబడిన మహాపురుషులకు సంబంధించిన స్థలాలని దర్శించేవారు కొంతమంది ఉన్నారు. వీరందరూ మొదటి కేటగిరీ వారు. ఇక రెండో కేటగిరీ వారు ఉంటారు, వాళ్ళు చారిత్రాత్మిక వైజ్ఞానిక స్థలాలు మాత్రమే దర్శిస్తూ ఉంటారు. అంటే మన దేశ చరిత్రలో ప్రముఖంగా కనిపించే రాజుల పండితుల సంబంధమైన స్థలాలను దర్శిస్తూ ఉంటారు. ఇక మూడో రకం వారు ఉంటారు, మనోల్లాసానికి చేసే విహారయాత్రికులు వారు. వీరు అందమైన ఉద్యానవనాలు వగైరాలని ముందే ఎంచుకొని 23 జిల్లాలలో మొదటి 2 వర్గాలకి చెందిన స్థలాలలో, ఆసక్తి కలిగించిన స్థలాల్లో మాత్రమే పర్యటిస్తూ ఉంటారు. అన్నీ చూడాలంటే ఈ పాటికి 2-3 జిల్లాలు కూడా మాకు అయ్యేది కాదు. సరే, పర్యటించే సమయంలో 2వ కేటగిరీ వారు కన్నా మొదటి కేటగిరీ వారు కొన్ని మానసికమైన సర్దుబాట్లు చేసుకోక తప్పదు. అదృష్టమైన ఫలం మీద దృఢ నమ్మకం ఉంటే తప్ప కొనసాగించడం కూడా కష్టమే. మానసికంగా వారు 2వ కేటగిరీకి చెందినవారై ఉండి మొదట కేటగిరీ స్థలాలను దర్శించడం ప్రారంభిస్తే ఆశాభంగమే తప్పదు. ఇక మన సైకాలజీ చాలా విచిత్రంగా ఉంటుంది. రామాయణం, మహాభారతం లేదా పురాణములు, వీటికి సంబంధించిన ఏదైనా స్థలాన్ని దర్శించినప్పుడు మనం ఏం ఊహిస్తాం? విచిత్రం ఏమిటంటే మన ఊహ ఏదైనప్పటికీ అక్కడ కనిపించిన దానిని అనుసరించి మన ఆలోచనలు గంతులు వేస్తూ ఉంటాయి. ఉదాహరణకి మీకు ఒకటి చెప్తాను. సీతారాములు ఈ చెట్టు కింద కూర్చున్నవారు అని కానీ, ఈ భవనంలో వారు నివసించారని కానీ మనకి చూపబడింది అనుకోండి, వెంటనే మన మనస్సు సీతారాములు 146,000 సంవత్సరాల క్రితం వారు, ఏ చెట్టు అంతకాలం బతకదు, ఏ భవనం అంతకాలం నిలవదు అని అనుమానిస్తుంది. సపోజ్ అక్కడ ఏమీ లేదనుకోండి, ఇక్కడ చెట్టు ఉండేది, దాని కింద సీతారాములు కూర్చునేవారు, ఇక్కడ భవనం ఉండేది, దానిలో వారు ఇరువురు ఉండేవారు, కాలక్రమేణా చెట్లు భవనాలు నశించిపోయాయి అని మనకు ఎవరైనా చెప్పారనుకోండి, అక్కడ ఏముంది, అక్కడ చూడడానికి ఏమీ లేదు అని మన మనస్సును చప్పరించేస్తుంది. మన మనస్సు చప్పరిస్తుంది. లేదా పాత వృక్షం స్థానంలో కొత్త వృక్షం, పాత భవనం స్థానంలో కొత్త భవనం వెలిసి ఆ వివరమే మనకు చెప్పబడింది అనుకోండి, అన్నీ ఈ మధ్యన కట్టినవే, చూసేదేమిటి అనిపిస్తుంది మన మనస్సుకి. అంచేత నా అభిప్రాయంలో మొదటి కేటగిరీ పర్యాటకులమని అనుకునేవారు 1కి 10 సార్లు తమని తాము చెక్ చేసుకొని బయలుదేరాలి పర్యాటనకి. స్నేహితులు 3 ముగ్గురితో కలిసి మేము 4 మా నలుగురిలో ఏ ఒక్కరూ మొదటి కేటగిరీకి చెందకపోయినా దీని ప్రభావం మిగిలిన వారి మీద పడక తప్పదు. కాస్త భయం వేస్తుంది నాకు అప్పుడప్పుడు ఈ విషయంలో, కానీ నేను చేసేది చేయగలిగేది ఏమీ లేదుగా. ఇంకొక భయం కూడా అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది నాకు. లోకసాధారణంగా తమ మనస్సులో మెదులుతున్న భావాలని కాగితం మీద పెడుతున్నప్పుడు అంతో ఇంతో తేడా వస్తుంది. రెండో మారు చదివి కానీ ఈ పర్యటన విశేషాలని నేను పంపించడం లేదు కనుక ఆ తేడా చాలా వరకు ఇందులో తగ్గిపోతుంది. కానీ ఇది ఇలా ముద్రణ కంటూ నోచుకున్నప్పుడే వస్తుంది అసలు ఇబ్బందంతా. నా చేతి వ్రాత అర్థం కాక కానీ, అర్థమైన పురుపులు దిద్దేటప్పుడు ఏకాగ్రత లేకపోవడం వలన కానీ, నేను వ్రాసిన దానికి విరుద్ధమైన అర్థం వచ్చేస్తుందేమో అని నా భయం. అంత మరీ విరుద్ధంగా ఉంటుందంటారా అని కోపంగా చూడకండి. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. జపములు ధ్యానములు వగైరా చేసేవారికి భోజనాది సదుపాయములు చేస్తే వారి ఫలంలో 1/6 వంతు వీరికి ఆటోమేటిక్గా వస్తుంది అనే వాక్యాన్ని ఇప్పుడు ఇలా రాశారనుకోండి. జపములు ధ్యానములు వగైరా చేసి వారికి భోజనాది సదుపాయములు చేస్తే వారి ఫలంలో 1/6 వంతు వీరికి ఆటోమేటిక్గా వస్తుంది అని ముద్రించారే అనుకోండి, తేడా అంతా 4వ పదం పైన చేసేని చేసి అని మార్చడం వల్ల ఎంత విరుద్ధార్థం వచ్చేస్తుంది. ఇది పొరపాటు అంటే. అర్థంలో ఎంత తేడా, ఎంత తేడా, ఎంత తప్పు, ఎంత తప్పు. కానీ నేను చేసేది చేయగలిగించేది ఈ విషయంలో కూడా ఏమీ లేదు. సరే, ఇప్పుడు ఆ గొడవ అటుంచండి. చిత్రకూటం నుంచి రాయబరేలి బాందా ఫతేపూర్ల మీదుగా సాయంకాలానికి చేరుకున్నాం. ఈ ప్రయాణంలో నాకు వింతగానూ విడ్డూరంగానూ అనిపించినవి రెండు రాస్తాను. ఫతేపూర్, ఈ ఊరు దాటుతున్నప్పుడు రైల్వే లెవెల్ క్రాసింగ్ దగ్గర గేటు వేశారు. 1 గంట 10 నిమిషాలు వెయిట్ చేశాం. ఈ గంట 10 నిమిషాల్లో 11 రైళ్లు వెళ్ళాయంటే మీరు నమ్మగలుగుతారా? నేను అక్కడే స్వయంగా చూశాను కనుక నమ్ముతున్నాను, కానీ లేకపోతే నేను నమ్మను. ఇంత చేస్తే ఫతేపూర్ రైల్వే జంక్షన్ కూడా కాదు, ఏ యాక్సిడెంటో జరిగి రైళ్లు ఆగిపోయి వదిలిన బాపతూ కాదు. ఇది ఇక్కడ సర్వసామాన్యమట. ఇక రెండో విషయం, గొర్రెతో యొక్క బెత్తడు అని మాత్రమే నాకు తెలుసు. ఫతేపూర్ దాటిన తర్వాత కనిపించిన గొర్రెల మండలో ప్రతి గొర్రెకి తెగ బారడి తోకలు కనిపించాయి. ఇంచుమించు నేలకి తగులుతూ ఉన్నాయి. ఆవు దూడల తోకల్లాగా అంత పొడుగ్గా తోకలుండే గొర్రెలని గతంలో నేను ఎప్పుడూ ఎరుగను. ఏదో క్రాస్ బ్రీడ్ కాబోలు, కానీ సామెతను మరీ వాడడానికి వీలు లేకుండా అయిపోయిందే అని నా బాధ. ఈ చెత్తలన్నీ వ్రాస్తున్నానని కోపం తెచ్చుకోకండి. ఇవి చూడడానిక నిన్ను పంపించాం మేం అని అంతకన్నా కోపం వద్దు. విశేషంగా తోచేసరికి సరదాగా వ్రాశాను అంతే. అయినా ముద్రణ కంటూ వస్తే ఎడిటర్ గారు ఉన్నారుగా, అవసరం లేదనుకుంటే ఆయన కత్తిరిస్తారులేండి ఈ మ్యాటర్ని అంటూ స్వామివారు తమ గ్రంథంలో ఈ వేటకి ఇంతగా అందించారనుకుని భావించి రేపటి రోజున భృగుక్షేత్రం హసాన ఈ ప్రాంతంలో ఉన్న విశేషాలని తెలియజేస్తారు. అవి గ్రహిద్దాం. శ్రీ రంగరామానుజ ఆచార్య చరణారవిందార్పణమస్తు. అడిగేన్ రామానుజదాసః కులశేఖరాళ్ వారు.